नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नश्च प्रायेश भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तेर्भवति नैष्यकी।
रीडिंग फ्रॉम श्रीमद् भागवतम कैंटो 11 चैप्टर 22 टेक्स्ट नंबर 58 एंड 59 बोथ आर टुगेदर। सो व्हाट इज रिटन ऑन द बोर्ड इज 58। So we'll just read the 58th verse.
Chiptaha avamanitaha asadbihi palabdadaha asuitaha athava taditaha सन्निरुद्धः वा वृत्तया वा परिहापितः क्षिप्तोऽवमानितो स्तब्धे क्षिप्तोऽवमानितो सद्धि प्रलब्धो साहितोऽथ वा प्रलब्धो सूयितोऽथ वा ताडितसन्निरुद्धो वा ताडितसन्निरुद्धो वा वृत्त्या वा परिहापितः वृत्त्या वा परिहापितः।
ओमज्ञानविरन्दस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोऽभीष्टम् स्थापितम् येन भूतले स्वयम् रूपः कदा मह्यम् ददाति स्वापदान्तिकम्। वन्देऽहम् श्रीगुरौ श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपम् साग्रजातम् सहगणरघुनाथान्वितम् तम् सजीवम् साद्वैतम् सावधूतम् परिजनसहितम् कृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सगणलिता शिविशाकान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धौ दीनबन्धौ जगत्पते गोपेषु गोपिकान्तराधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौरङ्गि राधे वृन्दावनेश्वरि वृषभानुसते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। నిన్న మనం 57వ శ్లోకంలో భగవంతుడు ఈ ప్రవచనానికి ఈ అధ్యాయానికి సారభూతంగా ఏం చెప్పాడు, సారభూతంగా ఒక శబ్దాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే మా భుక్ష్వా విషయాన సదింద్రీహి అన్నాడు. మా భుక్ష్వా అంటే ఏమిటి, ఈ విషయభోగాలను చేయవద్దు అన్నాడు. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్,
విషయభోగాల్ని చేయొద్దు అన్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయా శీతోష సుఖదుఃఖదా. ఈ శ్లోకానికి ఒక ఆధారంగా ఇక్కడ మా భుక్ష్వా అన్నాడు. అంటే ఏమిటి? విషయభోగాల్ని భోగించొద్దు అన్నాడు. విషయ అసదింద్రియై ఆత్మాగ్రహణ నిర్భృతం పశ్య వైకల్వికం భ్రమం అన్నాడు. ఎందుకు ఎందుకు చేయకూడదంటే, నువ్వు చూడు, దర్శయ పశ్య, ఏమి చూడు, ఈ వైకల్పికంలో ఉండే ఆ భ్రమన్ని చూడు అన్నాడు. వైకల్పికం అంటే దాని గురించి మనం నిన్న చర్చ చేసుకున్నాం. ఏమిటది వైకల్పికం అంటే? నేను ఏది కాని వస్తువుని ఉన్నది అనుకోవటాన్ని దీన్ని వైకల్పికం అంటాం. నేను ఒక దాసుణ్ణి అవుతే నేనేమనుకుంటాను, నేను ఈశ్వరుణ్ణి, నేను భోక్త, ఈ రెండు భావనలు ఉన్నాయి మన హృదయంలో. ఐఎమ్ ద కంట్రోలర్, ఐఎమ్ ద ఎంజాయర్, ఇట్లా అనుకోవటం ఇది వైకల్పికం అన్నారు. ఈ వైకల్పికంలో ఉండే ఆ భ్రమాన్ని చూడు అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నిన్న మన హృదయంలో వాసనలు ఉన్నాయి, భోగ ప్రవృత్తులు ఉన్నాయి, ఏది చూస్తే దాన్ని ఎట్లా భోగించాలి, ఎట్లా దాని నుంచి సుఖాన్ని అనుభవించాలి అని ఆలోచన మనసులో వస్తుంది. అంటే మన హృదయంలో కామం ఉన్నది, వాసనలు ఉన్నాయి, వికారాలు ఉన్నాయి. అది ఉన్నా కూడా మనం ఈ ఆజ్ఞని ఎట్లా పాలించగలం, అంటే మా భుంక్ష్వా, ఈ భోగ నివృత్తుల్ని ఎట్లా, భోగాన్ని నుంచి ఎట్లా నివృత్తి అవ్వగలం, అది ఒక ప్రశ్న. నేను చెప్పాను కదా సస్పెన్స్ అని. ఇది ఎక్కడవుతే భగవంతుడు భగవద్గీతలో అన్నాడు కదా, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినా రసవర్జం రసప్యస్య పరం దృష్ట్వా నివర్తతి అన్నాడు. మన హృదయంలో ఈ ఉన్నే వాసనలు ఉన్నాయే, అది ఎప్పుడు పోతాయి అంటే పరం దృష్ట్వా అన్నాడు. ఎప్పుడవుతే మనం పరం, పరం అంటే ఆ భగవంతుని నామ గుణ రూప లీలల్లో మనం ఎప్పుడవుతే మన మనసు ఆనందాన్ని అనుభవిస్తుందో అప్పుడు వరకు మన హృదయంలో ఈ వాసనలు ఉంటాయి అన్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే, అటు కాదు ఇటు కాదు, అది పరిస్థితి మంది. మనం భక్తులమా? అవును. ఇంకో రకంగా చూస్తే అది కాదు. ఇది మన పరిస్థితి. భాగవతంలో చోట చెప్పబడింది, మూడో స్కందంలో రెండు రకాలు జనాలు చాలా ఆనందంగా ఉంటారంట. ఒకళ్ళు ముక్తి జీవులు, అంటే ఈ త్రిగుణాతీతులు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఆత్మారామ, వాళ్ళందరూ త్రిగుణాతీతులు. ఇంకొకళ్ళు ఈ మూడు గుణాలు పైన ఉన్నవాళ్ళు ఆనందంలో ఉంటారు, ఈ మూడు గుణాల కింద ఉన్నారు, అంటే కింద ఉండటం అంటే ఏమిటంటే తవ గుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారంట. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. సమస్య ఎవరికంటే మనం అంటే వాళ్ళకి, మధ్యలో ఉన్నాం కదా, అడ్డు కాదు ఇటు కాదు. అది ఆ భక్తి, దానిలోనూ మనకు ఆ ఆనందం అంతగా లేదు. ఇంకొక రోజు ఇంకోవైపు చూస్తే మన ఈ త్రిగుణాత్మక ఈ కామవాసనాలు కూడా ఉన్నాయి హృదయంలో, ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారే మనలాంటి వాళ్ళు, అది పెద్ద సమస్య. పరం దృష్ట్వా నివర్తతే, ఆ పరం దృష్ట్వా అయ్యేంతట వరకు నేను ఏమి చెయ్యాలి, అది ఇవాళ శ్లోకాన్ని చెప్పబడింది. అంటే మన హృదయంలో కామవాసాలు ఉన్నా కూడా, ఆ కామ వాసనలో ఉన్నా కూడా మనం ఈ భోగాన్ని నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా మా భుక్ష్వ అనే ఈ ఆజ్ఞని పాటించాలి, దానికోసం ఈ శ్లోకంలో మనం ఎట్లా జీవించాలి దాని గురించి భగవంతుడు ఈ రెండు శ్లోకాలు చెబుతున్నాడు. ఒక శ్లోకం రాసింది అవుతే మన భాగవతంలో ఈ రెండు శ్లోకాలు అంటే 57, 58, 59 రెండు శ్లోకాలు ఉన్నాయి. సారభూతంగా భగవంతుడు ఏం చెప్పాడంటే, వర్ణిస్తూ ఈ రెండు శ్లోకాల్లో నువ్వు ఏం చేయి అంటే సహించు అన్నాడు, టాలరేట్ అన్నాడు. అంటే ఈ భోగ ఇంద్రియ భోగ విషయాలు ఉన్నాయి, అక్కడి నుంచి దాని నుంచి మనం నివృత్తులం కావాలి అనుకుంటే ఏం చేయాలి? దాన్ని సహించాలి. మన హృదయంలో ఉండే కోరికలు ఉన్నాయే, ఎన్నెన్నో రకరకాలైన వికారాలు ఉన్నాయే, దానికి ఏమీ సొల్యూషన్ లేదండి. ఈ సహించటమే సొల్యూషన్, జస్ట్ టాలరేట్ అన్నారు. ఈ సబ్జెక్ట్ ఉంది, టాలరేట్ అనే సబ్జెక్టు, సహించటం అనే సబ్జెక్ట్ ఉంది, సహిష్ణుత అనే ఆ గుణం ఉంది. అది మొట్టమొదటి గుణం. భగవద్గీతలో భగవంతుడు చెబుతాడు ఒక ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, భగవంతుడు చెప్పింది భగవద్గీతలో మొట్టమొదటి ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, వ్యవహారికమైంది ఏంటని చెప్పంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయనో, వచ్చినా కూడా శీత ఉష్ణ సుఖదుఃఖద ఆగమాపాయనో తాంతిదిక్షస్వ భారత అన్నాడు. హే అర్జునుడా, దాన్ని సహించు అన్నాడు. ఈ సహిష్ణుత అనే ఆ గుణం ఉంది, అది మన వాస్తవికమైన గొప్పతనం. ఈ ప్రపంచంలో మనం ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ధనంలో గొప్పవాళ్ళు ఉన్నారు, ఏదో పని చేయడంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, ఏదేదో కొన్ని పాటలు పాడటానికో నృత్యాల్లోనో ఏదో అన్ని కుశలంగా ఉన్నారు, ఏదో పెద్ద పని కూడా చేశాడు. ఒకడి గొప్పతనం ఇటువంటి కార్యరతులైనందువలన ఆ గొప్పతనం నిలబడదు. వాస్తవికమైన గొప్పతనం ఏమిటంటే మనలో ఉండే సహిష్ణుత, మనలో ఉండే సహిష్ణుత. ప్రభుపాద వారు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెబుతారు, చాలా అద్భుతమైన సెంటెన్స్, అది గుర్తుపెట్టుకునే సెంటెన్స్. అది ప్రభుపాద వారు అన్నారు, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ మెజర్డ్ బై హిస్ ఎబిలిటీ టు టాలరేట్ డిస్టర్బింగ్ సర్కమ్స్టాన్సెస్ అన్నాడు. ది ఎబిలిటీ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి గొప్పతనాన్ని మనం ఎట్లా దేని బట్టి తోల్చాలి అంటే, అతనిలో ఉండే ఆ సహిష్ణుత అనే ఆ గుణం బట్టి మనం దాన్ని తోల్చాలి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు అనుకోండి, పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఎంతో డబ్బులు పెట్టి పెద్ద బిల్డింగ్, పెద్ద బంగ్లా కట్టాడు, చాలా గొప్పవాడు. ఆ గొప్పతనం పెద్ద బిల్డింగ్ కట్టినందువలన రాదు, భూకంపం వచ్చి ఆ బిల్డింగ్ నాశనం అవుతే, అది బిల్డింగ్ నాశనమైనా కూడా ఆయన మనస్థితి ఎలా ఉండాలో అట్లా ఉంటుంది. అది డిస్టర్బ్ గాడు, ప్రశాంతంగా ఉన్నాడు, అది గొప్పతనం. అంటే నేను చాలా గొప్పగా పాట పాడాను, ఎంతో అద్భుతంగా పాట పాడాను, అది గొప్పతనం కాదు. ఆ మంచి పాట పాడిన తర్వాత కూడా ఎవరు మిమ్మల్ని మెచ్చుకోలేరు, చప్పట్లు కొట్టలా, అయినా మీరు అన్డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని మెచ్చుకోలా, మీరెంతో మంచి పని చేశారు. ఆ మంచి పని చేయటంలో గొప్పతనం లేదు, మంచి పని చేసిన తర్వాత కూడా ఎవరో వచ్చి మిమ్మల్ని నిందిస్తే ఆ నిందించినప్పుడు కూడా మీ చిత్తం, మీ మనస్సు స్థిరంగా ఉంది, అది మన గొప్పతనం. మనసు స్థిరత ఉన్నది, అది మన గొప్పతనం. గొప్ప కార్యాలు చేయడం గొప్పతనం కాదు, గొప్ప కార్యాలు చేసినా ఎవరో మనల్ని విమర్శిస్తే ఆ విమర్శన విని కూడా మనం మనసు స్థిరత ఉన్నదే, ఎవరోతే ఆ మానసిక స్థిరతను నిలబెట్టుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక సెంటెన్స్తో ప్రభుపాద వారు ఎంత పెద్ద శిక్ష ఇస్తున్నారు చూడండి. ఈ వాక్యం ఉందే, నేను చూసా ఏ శ్లోకాల్లో ఈ వాక్యం ఉందని చూడలేదు. ఇది వ్యాఖ్యలో ప్రభుపాద వారు చెబుతారు, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ మెజర్డ్ బై హిస్ ఎబిలిటీ ఇన్ టాలరేటింగ్ డిస్టర్బింగ్ సర్కమ్స్టాన్సెస్ అన్నారు. అద్భుతమైన ఇది ఒక సూత్రం లాంటిది. మన జీవితానికి ఒక సూత్రం లాంటిది. మన జీవితానికి సూత్రం లాంటిది ఎందుకు అంటే మనం అటు కాదు ఇటు కాదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ముక్తులమా కాదు, బద్ధులమా కాదు, ఏమిటి ఆ మధ్య పరిస్థితిలో ఉన్నాం మనం. ఒకటి హృదయాల్లో ఇంకా కామవాసనాలు పోలేదు, ఇంకొకటి దాంతో పోరాడుతున్నావు. ఇది మన విషయాలు, ఇది మన పరిస్థితి. అటు కాదు ఇటు కాదు అటువంటి పరిస్థితులు ఉంటారు కదా, వాళ్ళకి ఒక మంచి ఒక సలహా ఎట్లా జీవితాన్ని గడపాలి అంటే సహించుతూ గడుపు అన్నారు. ఇప్పుడు కొంతమంది చూడతారు నేను సహించుతూ గడుపుతాను, అయినా ఒక ప్రశ్న నాకు, దానికి మీరు జవాబు చెప్పాలి. నేను 15 సంవత్సరాల నుంచి సహిస్తూ గడుపుతున్నాను జీవితం, ఇంకా ఎంత మడుకు చేయాలి, ఎంత సహించాలి అన్నాడు కదా. హౌ లాంగ్ అండ్ హౌ మచ్ ఐ షుడ్ టాలరేట్ హౌ లాంగ్ అండ్ హౌ మచ్ ఐ షుడ్ టాలరేట్ ఒక చిన్న సన్నివేశం చెబుతా. నేను ఇస్కాన్ జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఏదో అద్యేద్దాం ఇచ్చేద్దాం అనేదో పెద్ద ఆశతో జాయిన్ అయ్యా. అయిన తర్వాత నాశనల్ని నాశనం అయిపోయినాయి. భగవంతుడు అలౌ చేయాల, అది చేసుకుందా ఇది చేసుకుందా పెద్ద ఉత్సాహం ఉంటుంది కదా, ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ పరిస్థితి, ఆ టెంపుల్, ఆ పరిస్థితి, హో నానా గందరగోళం, ఆ కాంగ్రిగేషను ఇది అది అది, హో పెద్ద సమస్య. ఎక్కడ పడితే రోజు ఒక కొత్త కొత్త సమస్య. నేను నా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, 2 సంవత్సరాలే నాది అయింది. వెళ్ళి అడిగాను, గురుగారు ఇంకేదో టెంపుల్ పంపించండి, ఐఎమ్ ఫెడప్ అన్నా. నా నేను ఇక ఉండలేను, ఇస్కాన్లోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళడానికి నాకేం లేదు, హోప్ లేదు, నాకు తెలుసు అది. ఈ టెంపుల్ కాకుండా నీవు ఏది చెబితే చేస్తా, ఎక్కడ పోమంటే అక్కడ పోతాను. ఇదొక్క ఈ మీరావుడు తప్పితే మీరు చెప్పండి, ఇంకో తోడు చెప్పండి అన్న. ఏమైందంటే అది నేను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చా, 1, 2, 3, 4 అంటే ఇంత లిస్ట్ ఇచ్చా. ఇది ఎంతసేపటి వరకు టాలరేట్ చేయను ఇటువంటి పరిస్థితుల్ని అన్న. మా గురువుగారు నవ్వుతున్నారు, నేను 40 ఏళ్ళ నుంచి టాలరేట్ చేస్తున్నాను అన్నారు. అంటే నాకు 2 సంవత్సరాలు ఏంది కదా. అంటే మనకి ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది, టాలరేట్ చేయి చెబుతారు, నాకు తెలుసు నిజమే, చేయమని చెబుతున్నారు, శాస్త్రాలు కూడా చెబుతున్నాయి, పెద్దలు కూడా చెబుతున్నారు. చెప్పినా నా హృదయంలో ఉండే ఆ ప్రశ్నకి ఎవరూ జవాబు ఇవ్వట్లేదు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఎప్పటి వరకు చేయాలి, ఎంత మటుకు చేయాలి, హౌ లాంగ్ అండ్ హౌ మచ్, హౌ లాంగ్ అండ్ హౌ మచ్ అంటే దానికి ఒకే ఒక జవాబు. ఎప్పటి వరకు అయితే మీ మనసులో ఈ ప్రశ్న ఉంటుందో, హౌ లాంగ్ షుడ్ ఐ టాలరేట్ అంటే ఎప్పటి వరకు, హౌ మచ్ ఐ షుడ్ టాలరేట్ అంటే ఎంత మటుకు టాలరేట్ చేయాలి, ఎంత మటుకు సహించాలి, ఎప్పటి వరకు ఆ ప్రశ్న ఉంటుందో అప్పటి వరకు టాలరేట్ చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్ టాలరేట్ అంటే ఎప్పటి వరకు అయితే మీ మనసులో ఈ ప్రశ్న ఉంటుందో అప్పటి వరకు చేయాలి, ఈ ప్రశ్న పోతుందో ఆటోమేటిక్గా చేస్తారు. ఈ ప్రశ్నకంటూ జవాబు లేదండి, దేర్ ఇస్ నో క్వశ్చన్, దేర్ ఇస్ నో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. హౌ లాంగ్ ఐ షుడ్ టాలరేట్, హౌ మచ్ ఐ షుడ్ టాలరేట్ అనేది దానికి మీ శాస్త్రాలు, ఈ వేదాంత సూత్రాలు ఎన్ని ఎన్ని శాస్త్రాలు వెతికినా కూడా దానికి జవాబు అడుగు దొరకదు. మీరు మీ సీనియర్ దగ్గరికి వెళ్ళండి, మీ గురువుగారి దగ్గరికి వెళ్ళండి, మీ జీబీసీ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే తెలియదు మీకు ఎట్లా చెబుతారు, వాళ్ళకే ఈ ప్రశ్నకి జవాబు లేదు. అందుకని పొరపాటున కూడా ఈ 2 ప్రశ్నల్ని ఎవరిని అడగొద్దు. ఈ 2 ప్రశ్నల్ని ఎవరిని అడగకపోతే మీ మీటింగ్ 1 గంట సేపు మీటింగ్ ఉంది, 10 నిమిషాలు అయిపోతుందండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ ఒక్కర్లా పెద్ద మీటింగ్ ఏ ఒక్కర్లా, మీ మేనేజ్మెంట్ మీటింగ్లు ఉంటాయి కదా, దానిలో గంటసేపు మీటింగ్ లో అది గనక మీరు ఇది ప్రశ్నకి ఈ జవాబు ఎప్పుడు ఎక్కడ దొరకదు అని గనక మీరు నిశ్చయించుకుంటే ఎటువంటి మీటింగ్లో అవసరంలా, కీర్తన చేసుకోండి అయిపోయి, ఇది చేయాలి ఇది చేయాలి అయిపోతుంది అంతే. అందుకని ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది జీవించడానికి ముఖ్యమైన విషయం కాదు, మన హృదయంలో ఉండే ఆ కామక్రోధాలతో ఎంత పోరాడుతున్నామో దాంతో, మనం హృదయంలో ఉండే ఆ కామక్రోధాల్ని జయించడానికి ఎంత సంఘర్షణ పడుతున్నామో దానికి లక్షణం ఏమిటంటే మన హృదయంలో ఉండే సహిష్ణుత. ఎవరి హృదయంలో ఎవరైతే ఈ సహిష్ణుత అనే ఆ గుణాన్ని స్వీకరించరో, సహించట లేదో, ఖచ్చితంగా చెప్పొచ్చు ఇతను ఆ కామక్రోధాలకి లొంగిపోయాడు, హృదయంలో ఉండే ఆ వాసనాలకి లొంగిపోయాడు. ఈ సరెండర్డ్, ద మొమెంట్ యు గివ్ అప్ టాలరెన్స్ దట్ మీన్స్ యు ఆర్ సరెండర్డ్ టు ద లస్ట్ విత్ ఇన్ యువర్ హార్ట్. హృదయంలో ఉండే ఆ కామానికి మనం లొంగిపోయాము. దానికి ఒక లక్షణం ఏమిటంటే మన ఈ సహిష్ణుత అనే ఆ గుణాన్ని మనం వదిలేవేశాము. ఎంత మటుకోతే మనం ఈ సహిష్ణుత అనే ఆ గుణాన్ని మన హృదయంలో ధరిస్తాము, ఇది మనకి ఓ ఆ జయానికి ఒక లక్షణం, ఒక పెద్ద ఆయుధం మనకి కామక్రోధాల్ని జయించడానికి, హృదయంలో ఉండే కామవాసనాన్ని జయించడానికి ఈ సహిష్ణుత అనే ఆ ఒక ఆయుధం ఉన్నదే, అది ఒక లక్షణం, ఒక పెద్ద ఆయుధం అని మనకి. ఇంకొకళ్ళు చూస్తారు మీరు ఎంత సహిష్ణులో అంత యోగ్యులు దేనికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి. ఇప్పుడుండే చైతన్య మహాప్రభు కృప వల్ల మనం అందరినీ పిలిచి పిలిచి చెబుతాం గీతా జ్ఞానం ఏమిటి, పిలిచి పిలిచి ఇస్తాం, వాడు వద్దన్న కొద్దీ ఇస్తాం ఇది కదా చైతన్య మహాప్రభు కృప. అన్వధావత్ అన్నారు, మాయామృగం దైత్యేప్సితం అన్వధావత్. ఈ ఆధ్యాత్మ ఈ ప్రకలియుగంలో చైతన్య మహాప్రభు కృప వలన మనం ప్రచారం చేస్తాం కదా, ఎట్లా ఎందుకు ఎట్లా ప్రచారం చేస్తాం, ఎవరైతే నా నేను భగవద్గీత వినను అంటారో ఎంత చెబుతాడో వినను అంత మనం వినిపిస్తాం, వద్దన్న కొద్దీ ఇస్తాం. వాడు భగవంతుడి నుంచి పరిగెత్తిపోతున్నాడు, ఆయన వద్దు ఆయన అంటే నువ్వు ఆ ఎంత పరిగెత్తున్నావు అంతకంటే వేగంగా మరుగెత్తి ఆయన ఇది తీసుకు ఇస్తాం. ఇదివరకు అట్లా కాదండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్జించటానికి శిష్యులు వెళ్ళేవాళ్ళు గురువుగారి దగ్గరికి, ఏదో అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు. మొట్టమొదట ఆ గురువుగారు ఆ శిష్యుడికి పరీక్ష తీసుకునేవాళ్ళంట, నానా రకాల తంటాలు పెట్టేవాళ్ళు. అది అవసరం లేకపోయినా అటువంటి పనులు చెప్పేవాళ్ళంట, ఆ నీళ్ళు చూసిరా అది చూసిరా అక్కడికి వెళ్ళి అసంభవమైన కార్యాలు కూడా చెప్పేవాళ్ళంట. ఎందుకు, ఇతనిలో ఎంత టాలరెన్స్ పవర్ ఉందో అది చూడటానికి, ఇతనిలో ఎంత సహిష్ణుత ఉన్నదో దాన్ని చూడటానికి ఆ పరీక్ష పెట్టేవాళ్ళు. ఆ పరీక్షలో ఎవరైతే పాస్ అవుతే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎవరి హృదయంలో అయితే ఈ ఆ టాలరెన్స్ అనే ఆ గుణం లేదో అంటే వాళ్ళు ఈ కామక్రోధాలకి లొంగిపోయారు. మా భుక్ష్వ, ఈ అసంభవం వాళ్ళకి, భోగ ప్రవృత్తుల్లో మునిగిపోతారు, ఖచ్చితంగా భోగం చేస్తారు వాళ్ళు. వస్తువు దొరికినంత మాత్రంతో, సమయం దొరికినంత మాత్రంతో భోగ ప్రవృత్తులు వస్తాయి. ఎందుకు, వాళ్ళ హృదయంలో ఈ టాలరెన్స్ అనేది. అందుకని ఇదివరకు చాలా టెస్ట్ చేసేవాళ్ళు, పరీక్ష పెట్టేవాళ్ళు ఇతనిలో ఎంత సహిష్ణుత ఉన్నది అది టెస్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇతనిలో వినటానికి ఎంత ఉత్సాహం ఉన్నదో అది చూడటానికి, ఎంత లాలస ఉన్నదో అది పరీక్ష పెట్టేవాళ్ళు. ఈ మధ్య మనం ఆ పరీక్షలు అట్టా పెట్టలేము, పెడితే ఏమవుతుంది, మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు బ్రహ్మచారి లక్షణాలు కనుక మీరు చదివితే, గురువుగారు పిలిస్తేనే ప్రసాదానికి రావాలి, ఆయన కనుక పిలవటం మర్చిపోతే ఆ రోజు ప్రసాదం కూడా లేదు, భోజనం లేదు. అటువంటి కఠినమైన నియమాలు ఉండేది. ఎందుకంటే అటువంటి ఆ నియమాల్ని మా పాటించినప్పుడు మనలో ఆ ఉండి ఆ కామక్రోధాల్ని మనం జయించగలం. అందుకని ఈ సహిష్ణుత అనే ముఖ్యమైన విషయం. అందుకని భగవంతుడు మొట్టమొదటిగా ఇదే చెబుతాడు. ఏమిటది? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండు శ్లోకాల్లో ఇచ్చి, రెండు మూడు శ్లోకాల్లో ఇచ్చి, అంటే శ్లోకంలో ఉన్నాడు కదా ఈ అసూచ్యానుసూచస్వం ప్రజ్ఞావదాంశ భాషసే నగతాసునగతాసుంశ నానుశ్రుతంతి పండిత నత్వేవాహం జాతునసం నేమే జనాధిప నచైవ భవిష్యామ సర్వే మయమతపరాం. తర్వాత ఈ రెండు శ్లోకాలు చెప్పిన తర్వాత వెంటనే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే భగవంతుడు అంటాడు, ఏమంటాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతయ శీతౌష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాంతి తీక్షస్వ భారత అన్నాడు. హే భారత తితిక్ష సహిస్తూ ఈ రెండు శ్లోకాల్లో కృష్ణుడు ఉద్ధోకి ఏం చెబుతున్నాడు దాన్నే కృష్ణుడు అర్జునుడికి ఈ మాటలో చెప్పాడు, ఈ శ్లోకంలో చెప్పాడు. మాత్రా స్పర్శాస్తు ఈ చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం విన్న తర్వాత ఎవరు అడుగుతారు, ఎందుకు చెయ్యాలి, ఎందుకు సహించాలి? ఇది ఒక ప్రశ్న. వై షుడ్ టాలరేట్ అన్నారు. ఎం హీ న వితంతేతే పురుషం పురుషర్షవ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే అన్నాడు. నెక్స్ట్ శ్లోకంలో 15వ శ్లోకంలో కృష్ణుడేమన్నాడు? సహ అమృతత్వాయ కల్పతే ఎవరోతే ధీరుడో, ఎవరోతే సహిస్తాడో, అన్ని పరిస్థితుల్ని సహిస్తాడు, దుఃఖాన్నే కాదు సుఖం కూడా సహించాలండి. మనం అనుకుంటాం కేవలం దుఃఖాలనే సహించడం అనుకుంటాం, సుఖాన్ని కూడా సహించాలి. అవమానంనే సహించాలి కాదు, అవమానాన్ని సహిస్తూ మాన సమ్మానాల్ని కూడా సహించాలి. ఎవరోతే సుఖాన్ని సహించగలరో వాళ్లే దుఃఖాన్ని సహించగలరు. ఎవరోతే మిమ్మల్ని పొగిడారనుకోండి, మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు గనక సహిష్ణులుగా ఉంటే మిమ్మల్ని అవమానం చేసినప్పుడు కూడా మీరు సహించగలరు. ఈ రెండింటిని సహించాలి. అదే కాదు దుఃఖాన్ని సహించడమే కాదు సుఖాన్ని కూడా సహించాలి, దుఃఖం ముందు సుఖాన్ని సహించాలి. ఈ సహిష్ణుత అనేది కేవలం దుఃఖాలకి, కేవలం అవమానానికే కాదు, సుఖానికి మనకి మన ఖ్యాతిని కూడా సహించాలి. అది సహించినప్పుడు ఏమవుతాం? మనం ధీరులవుతాం. అందుకని భగవంతుడు సహ అమృతత్వాయ కల్పతే అన్నాడు. సహ అంటే అటువంటి వాడు అమృతత్వాన్ని ప్రాప్తించగలరు, అంటే భగవంతుని ప్రాప్తించగలరు, ఆత్మసాక్షాత్కారాన్ని ప్రాప్తించగలరు. అంటే ఈ సహిష్ణుత అనే గుణం ఉందే అది ఈ ఆత్మసాక్షాత్కారికి కావలసిన ముఖ్యమైన గుణం, ముఖ్యమైన గుణం అమృతత్వాయ. అతను అటువంటి వాళ్ళు ముక్తులవుతారు. దీని గురించి భాగవతంలో చాలా ప్రసిద్ధమైన శ్లోకం అండి. నేను మొట్టమొదటిసారిగా భాగవతం చదివినప్పుడు ఎన్నో శ్లోకాలు చదివాను, కానీ ఈ శ్లోకం ఎంత చక్కగా నచ్చిందంటే అన్ని ఉపదేశాలకి ఒక సారభూతంగా, ఉపదేశ సారం అంటే తిష్టన్ వ్రజే, అది చాలా అడ్వాన్స్ డివోటీస్కి. మనలాంటి వాళ్ళకి ఏమిటంటే ఒక సారభూతంగా ఒక శ్లోకాన్ని చెప్పారు భాగవతంలో. చాలా అద్భుతమైన శ్లోకం బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏమిటది? తత్తేను కంపాన్ సుసమీక్షమాణో భుంజానమేవాత్మకృతం విపాకం హృద్వాగుపుర్విదధాం నమస్తే జీవే తయ్యో ముక్తిపదే సదాయ భాక్ అన్నాడు. ఇది ఎవరికైతే గుర్తు లేకపోతే ఇది నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇది బట్టి పట్టేయండి ఈ శ్లోకాన్ని, రోజు ఉచ్చారణ చేయండి ఈ శ్లోకాన్ని. దీనిలో మూడు మాటలు చెప్పబడున్నాయి. ఏమిటి? మొట్టమొదటిది ఏంటంటే తత్తేను కంపాన్ సుసమీక్షమాణ అన్నాడు భగవంతు బ్రహ్మదేవుడు. అంటే మన జీవితం ఎట్లా గడపాలి దానికోసం దాని గురించి చెబుతూ తత్తే అనుకంపాన్ సుసమీక్షమాణ అన్నారు. అంటే ఆ భగవంతుని కృప కోసం వేంచేసి ఉండటం, దాని హిందీలో ఇంతజార్ అంటారు, వెయిటింగ్, అవెయిటింగ్ ఫార్ మర్సీ ఆఫ్ కృష్ణ. తెలుగులో వేంచేసి ఉండటం అంటారుగా, వెయిటింగ్, ఇంతజార్. తత్తేను కంప అనుకంప, భగవంతుని అనుకంప అంటే ఆయన దయ, ఆయన కృప కోసం వేంచేస్తూ జీవించటం, వెయిటింగ్ ఫార్ హిమ్, వెయిటింగ్ ఫర్ ద మర్సీ. అంతే, మనం ఏం చేస్తున్నామని ఎవరు అడిగారు అనుకోండి, భగవంతుని కృప కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈ తిరుపతి క్యూలో నించున్నారు ఎవరు, ఏం చేస్తున్నారని అంటే దర్శనానికి వెయిట్ చేస్తున్నా ఉన్నా. ఎప్పుడు దొరుకుతుంది అది తెలీదు, అది తెలీదు. మీకు టైమింగ్ ఇచ్చినా కూడా మనకు తెలియదు. మీదేదో టైం పిలిచినా కూడా ఎప్పుడు దొరుకుతుందో మనకు చెప్పలేము. అట్లాగే మన జీవితం కూడా అదే, మనం అంతా క్యూలో ఉన్నాం. ఎట్లా బాలాజీ దర్శనానికి క్యూలో ఎట్లా ఉంచుంటామో అట్లాగే మన జీవితం కూడా ఒక క్యూ. దేనికి? ఏ క్యూ? ఆ భగవంతునికి దయ ప్రాప్తించడానికి, దయాన్ని మనం ప్రాప్తించుకోవటానికి ఒక క్యూలో ఉన్నాం. ఎవడికి ఎప్పుడు దొరుకుతుందో మనం చెప్పలేము. కిందసారి దర్శనానికి వచ్చినప్పుడు యుదయపూర్ నుంచి కొంతమంది వచ్చారు. నేనేమైందంటే ఆ క్యూలో వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనక్కున్నా ఏదో కారణం వల్ల వెనక్కున్నా. ఏవో అందరు అక్కడి నుంచి ప్రభుజీ అట్లా అంటున్నారు. ఏమైందంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి పైకి దిగి వెళ్తారు కదా క్యూలో, వాళ్ళందరూ బ్రిడ్జ్ దిగి బయటగా అక్కడ ముందు టెంపుల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నారు. నేనేదో వెనక్కి ఎక్కడో ఉన్నా. ఉన్నట్టుండి ఏం చేశారు, ఈ సీనియర్ సిటిజన్స్ అన్నీ అయిపోయినాయి, వాళ్ళ క్యూ అయిన తర్వాత ఓ కింద ఒక డోర్ ఉంటుంది, అది ఓపెన్ చేశారు. తెలుసా? ఓపెన్ చేయగానే నేను పరిగెత్తి ముందుకు వెళ్ళిపోయా. వాళ్ళందరూ హే ప్రభుజీ ఏ క్యా హోగ్యా అన్నారు. ఇదే మీకు అహంకారం ఉంది కదా నేను ముందున్నానని భగవంతుడు మీకు చూపించాడు. అట్టాగే మన జీవితం కూడా, మనం ఏదో వెనకో ముందో దానికి మనం పట్టించుకోని అవసరం. మనం వెనకున్నావో ముందున్నావో అది మనకి, మనం క్యూలో ఉండాలి అంతే. దేనికి? దేని ప్రాప్తించడానికి. తత్తేను కంపా సుసమీక్షమాణ. సుసమీక్షమాణ అంటే వేం చేసి ఉండటం, వెయిటింగ్, అవెయిటింగ్ ఫర్ ద మర్సీ, ఈగర్లీ అవెయిటింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ కృష్ణ. ఇది మన జీవితం. భక్తుని యొక్క జీవితం అంటే భగవంతుని కృప ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అని వేం చేసి ఉండటం. ఇది ఒకటి. ఇంకొకటి, ఆ సమయంలో జీవితం జీవించినప్పుడు ఎన్నో సుఖాలు వస్తాయి, ఎన్నో దుఃఖాలు వస్తాయి. దానికి ఏం చేసుకోవాలి, ఏమనుకోవాలి అన్నాడు బ్రహ్మదేవుడు. అంటాడు రెండో లైన్లో, తత్తేను కంపాన్ సుసమీక్షమాణ భుంజానమేమాత్మ కృతం విపాకము. మంచి అయిందనుకోండి మన జీవితంలో, ఏదో మన కర్మ వల్ల ఏదో ఉందో చూస్తుంది. చెడైందనుకోండి మన కర్మలు అనుకుంటాం, మన కర్మ. ఇది మన భారతీయ సంప్రదాయంలో ఈ సభ్యతలో ఇది చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. ఏదో మంచి అయిందనుకోండి, ఏదో చెడు అయిందనుకోండి, ఏదో మన కర్మని చేయి తల మీద పెట్టుకొని మన కర్మను కూర్చునేవాళ్ళు. ఇది బ్రహ్మరాత అనుకొని కూర్చునేవాళ్ళు అంతే. దాని గురించి ఏదో పెద్ద పట్టించుకొని అదేదో అది చేసుకుంటూ అది అనుకోవడం ఇది అనుకుంటూ అనుకునేవాళ్ళు కాదు. ఇది ఈ మధ్య అట్లా అనుకుంటారు కానీ ఇదివరకు మేము చిన్నప్పుడు చూసాం మన నాయనమ్మ వాళ్ళు, మా తాతగారు వాళ్ళందరూ ఏదో ఇంట్లో ఏదో దొరుకుతుంటాయి కదా, ఏదో ఒక సన్నివేశం జరిగింది అంత మంచిది కాదు, ఎవరో పోయారు, నష్టమైంది ఎందులో అనుకోవాలి, ఏమనుకునేవాళ్ళు ఇది మన కర్మ నాయ అనుకొని కూర్చునేవాళ్ళు అంతే. కృష్ణారామ అనుకుంటూ కూర్చునేవాళ్ళు. ఇది మన సభ్యత. ఇది తత్తేనుకంపా సుసమీక్షమాణం భుంజానమేమాత్మ కృతం విపాకం. అందుకని కులశేఖరాళ్ళు వారు కూడా మంచి ఒక శ్లోకంలో చెబుతారు, యద్దవ్యం తద్దవంతు భగవత్ పూర్వకర్మాణు రూపం, ఏ తత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబురయుగత నిశ్చలా భక్తిరస్తు అన్నాడు. ఆ మంచి సెంటెన్స్ నాయన, ఈ పర్ఫెక్ట్ సెంటెన్స్ మనం ఆలోచించుకోవడానికి ఏమిటది, యద్దవ్యం తద్భవంతు భగవత్ పూర్వకర్మానురూపం. నా కర్మల్లో ఎటువంటి సుఖ దుఃఖాలున్నా అది రాణి నా నే. హే భగవంతుడా, నా కర్మల్ని నాశనం చేయి, దాన్ని ఆ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించు, దాని గురించి నిన్ను వేడుకోవట్లేదు. మంచి ఉంటే మంచి రాణియండి, చెడు ఉంటే చెడు రానియండి అని ప్రార్థన. యద్భవ్యం తద్భవంతు భగవత్ పూర్వకర్మానురూపం అనురూపం అంటే నేను ఏ కర్మల్ని మంచి చేశానో చెడు చేశానో అది రాని. ఇది రెండో మాట. మొదటేంటి, భగవంతుని యొక్క కృపకి వెయిట్ చేస్తూ వేం చేస్తూ ఉంటాం, ఇది ఒక మాట. ఇంకొకటి రెండో మాట ఏమిటి, ఆ సమయంలో సుఖదుఖాలు వచ్చినప్పుడు నా కర్మ వల్లనే వస్తున్నాయి అనుకోవటం. మూడవది ఏమిటి, హృద్ వాక్ వపు బీర్ విదధాం నమస్తే. హృద్ వాక్ వపు అంటే కర్మణ మనసా వాచ భగవంతుని సేవ చేస్తూ ఉండటం. అది ఎవరైతే చేస్తారో ముక్తి పదేశ ధాయ భాక్ అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే అటువంటి వాడు ముక్తికి యోగ్యుడవుతాడు. ఎట్లా యోగ్యుడవుతాడు, ఆ ముక్తి ఎట్లా వస్తుంది అతనికంటే, తండ్రి యొక్క ఆస్తి కొడుక్కి ఎట్లా వస్తుంది, ఆ కొడుకుకి తండ్రి యొక్క ఆస్తిని సంపాదించడానికి అర్జించడానికి ఏమీ చేయక్కర్ల. కొంతకాలం తర్వాత ఆ తండ్రి పోయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది, తానని తానుగా వచ్చేస్తుంది. మనం ముస్లిమ్స్ కాదు కదా, తండ్రి ఆస్తిని సంపాదించుకొని తండ్రిని జైల్లో పెట్టుకొని చంపడానికి మనం ముస్లిం. ఈ యొక్క మన సాంప్రదాయంలో తండ్రి యొక్క ఆస్తి కొడుక్కి ఆటోమేటిక్గా వస్తుంది. అట్లాగే అటువంటి వాళ్ళకి ఎవరోతే ఈ మూడు విషయాల్ని మన హృదయాల్లో మన జీవితాల్లో ధరిస్తారు, ఏమిటి మొట్టమొదటిది ఆ భగవంతుని యొక్క కృపని వేంచేస్తూ ఉండటం, వెయిటింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ కృష్ణ, నంబర్ వన్. నంబర్ టూ ఏమిటి, ఏది వచ్చినా నా జీవితంలో మంచో చెడో అవమానో మానవో ఏదొచ్చినా నేనేమనుకోవాలి, ఇది నా కర్మలను బట్టి వస్తుంది, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై కర్మస్ ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, లెట్ ఇట్ కమ్. మూడోది హృద్ వాక్ ఉపవేర్, కర్మణా మనస వాచ భగవంతుని సేవ చేస్తూ మన జీవితాలను ఎవరోతే గడుపుతారో వాళ్ళు ముక్తికి యోగ్యులు. ఎట్లా యోగ్యులు? ఎట్లాగోతే ఒక కొడుకు తండ్రి యొక్క ఆస్తిని ప్రాప్తించడానికి ఆటోమేటిక్గా యోగ్యులే, సమయం మాత్రమే ఒక కాలాంతరంగా వచ్చేస్తున్నట్టు ఆటోమేటిక్గా అన్నారు. అందుకని ఈ భగవద్గీతలో ఉండే ఈ రెండు శ్లోకాలు అంటే రెండో అధ్యాయంలో 14, 15 శ్లోకం మాత్రాస్పర్శాస్తు ఏమి వితంతేతే, ఇదో రెండు శ్లోకాలు. ఈ భాగవతంలో ఉండే ఈ మూడు శ్లోకాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం, మనం గుర్తుంచుకోవాలి ఈ సంబంధంలో చూస్తున్న ఈ మూడు శ్లోకాలని. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఏంటంటే క్షిపతో అని ఒక శబ్దం ఇక్కడ. క్షిపతో అంటే ఏమిటి? క్షిపత అంటే ఇన్సల్టెడ్ అన్నారు. దీనికి అనువాదం ఏంటంటే అవమానం, అవమాన ఎవరైతే మనల్ని అవమానం చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. ఇప్పుడు రెండు ఇంకొకటి శబ్దం ఏమిటంటే అవమానైహి అన్నారు, నెగ్లెక్టెడ్. ఈ రెండు ఒకేలాగా కనిపిస్తాయి కానీ రెండు ఒకటే కాదు. క్షిపత ఇన్సల్టెడ్, అవమానైహి నెగ్లెక్టెడ్. క్షిపత అంటే ఇన్సల్టెడ్, ఒక 10 మంది ముందు మనల్ని ఎవరో నిందిస్తారో దాన్ని ఇన్సల్ట్ అంటారు. ఏదో 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో ఒక్కడిని లేపి ఏదో నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటే దాని గురించి దాన్ని ఇన్సల్ట్ అన్నారు. ఇంకొకటి ఏమిటి, చాలా కీర్తి చెందిన వాళ్ళు, మీరు ఒక సభకు వచ్చారు, వచ్చిన తర్వాత మీ గురించి మాట్లాడని కూడా మాట్లాడలా, మీ పేరు కూడా ఎవరు చెప్పరులా, మిమ్మల్ని స్వాగతం చేయలా, దాన్ని అవమానం అంటారు. అవమానం ఎవరికంటే మానవ ఉన్న వాళ్ళకి అవమానం. ఒక అతను చెప్పాడు వచ్చి, నాకు చాలా అవమానం కలిగిందన్నాడు. నేను మానవ ఉంటే కదా అవమానం అవటానికి, ఇప్పుడు ఏం ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అదే కదా ఆయన. మానినా మానదేనా, ఆ మానినా భక్తులు ఏమనుకుంటారు, ఎటువంటి యోగ్యత నాకు లేదు అందుకని వాళ్ళు ఎప్పుడూ అవమానం చేయలేరండి. భక్తులకి అవమానం ఎవరూ చేయలేరు, ఎందుకంటే ఆ భక్తులు ఏమనుకుంటారు, నాకు ఎటువంటి మానం లేదు కదా, అమానినా ఎటువంటి నాకు ఆశ లేదు, ఇంకొకళ్ళ నుంచి ఎటు ఆశ లేదు అనుకునేది ఇది అవమానం. క్షిపత ఇన్సల్ట్, ఇన్సల్ట్. ఇన్సల్ట్ అంటే ఏంటి, కాన్షియస్లీ క్రిటిసైజింగ్ పర్సన్ ఇన్ పబ్లిక్, ఇది ఇన్సల్ట్ అంటారు. ఈ సమయంలో అంటే క్షిపతో అవమానోపి అన్నారు, అవమానస్తో. ఇప్పుడు వ్యాఖ్యలో ఒక మంచి మాట చెప్పబడింది, ఈ గుణాలు మనకి భక్తుల్లో ఎంతో కనిపిస్తుంటాయి, ఎంతో కనిపిస్తుంటాయి. మీరు ఎటువంటి ఏ ఆచారులైనా తీసుకోండి, ఏ ఆచారులైనా తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ప్రభుపాలు వాడు తీసుకోండి, ఒకసారి ప్రభుపాలు ప్రవచనిస్తూ వర్ణాశ్రమ గురించి ప్రవచనిస్తున్నారంట. ఇస్తూ ఫస్ట్ క్లాస్ మెన్ ఆర్ బ్రాహ్మణ, సెకండ్ క్లాస్ మెన్ ఆర్ క్షత్రియ, థర్డ్ క్లాస్ మెన్ ఆర్ వైశ్యస్, ఫోర్త్ క్లాస్ మెన్ ఆర్ శూద్రాస్, అది ప్రవచనం చేస్తున్నారు. అక్కడ నుంచొని ఒకతను ఏదో డ్రగ్స్ ఏదో తీసుకొచ్చారంట, అది తీసుకొని ఉన్నటువంటి పైకి లేచి అతను అంట, వాట్ డ్యూ థింక్, ప్రభుపాలు పడుతున్నారంట, వాట్ డ్యూ థింక్, ఏమనుకుంటాను నీ గురించి, ఫస్ట్ క్లాస్ నువ్వా, మేము ఫోర్త్ క్లాస్ వాళ్ళమా, అది ఇది అన్నాను. ప్రభుపాలు అన్నా అంటే నేను ఫిఫ్త్ క్లాస్ అన్నాను. అది ఆ శిష్యుల ముందు ఆ గురువుల్ని అవమానం చేసిన అవమాన కదా క్షిపతోపి ఆ హృదయంలో అంత ఒక సహిష్ణుత. ఫిఫ్త్ క్లాస్ ఇది హ్యూమిలిటీ. ఇటువంటి గుణాలు ఎన్నెన్నో ఆచార్యులు, ఇది మనం జీవితంలో ఇది దీన్ని ఆచరించాలి. ఎట్లా ఆచరించగలం? క్షిపతో అవమానితోపి ఎట్లా ఆచరించగలమంటే, దీనికి ఒకటి చిన్న ఫార్ములా. ఆ ఫార్ములాని ఈ శ్లోకం ఇక్కడ రాయలేదు కానీ నెక్స్ట్ శ్లోకంలో 59th శ్లోకంలో ఒక మంచి మాట చెప్పకూడదు. ఆఖరు 59th శ్లోకంలో ఇక్కడ ఉంటే చూడండి దానిలో, శ్రేయస్కామః కృచ్ఛత గత ఆత్మనాత్మానం ఉద్ధరేత్ అన్నారు. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అన్నారు. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఇది భగవద్గీతలో కూడా భగవంతుడు అంటాడు. ఉద్ధరేదాత్మనాత్మానాం నా ఆత్మానామవసాదయేత్ బంధురాత్మానాత్మానస్తస్య ఏనాత్మైవాత్మనాచిత. ఈ శబ్దం ఆత్మాత్మ ఎన్నోసార్లు వస్తుంటుంది అక్కడ. ఈ మాట చెప్తారు భగవంతుడు ఏమంటాడు, ఉద్ధరేత్ ఆత్మనాత్మానాం అన్నారు. ఉద్ధరేత్ అన్నారు. మన బుద్ధి వలన ఈ మనస్సుని ఉద్ధరేత్, ఈ మనస్సుని చాలా హై లెవెల్లో పెట్టు, ఉచ్చ అవస్థలో పెట్టు ఈ మనస్సుని. ఆ మనస్సును ఎప్పుడూ దిగజారించొద్దు, నిమ్నమైన పరిస్థితిలో దిగజారొద్దు, చాలా విశాల హృదయం కలవాడుగా ఉండు అన్నారు. ఒకడు ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి దీనికోసం. ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారనుకోండి, నవ్వుతూ ఉండండి, ఎట్లా నవ్వగలండే ఆయన ఇన్సల్ట్ చేస్తుంటే నేను ఎట్లా నవ్వగలను అంటే, ఒకసారి ఒక మంచి మాట నేను ఎప్పుడు ఇది నేను గుర్తుపెట్టుకునే మాట ఎప్పుడు, ఒకసారి ఒకతను బుద్ధుడికి వచ్చి చెప్పాడంట, ప్రవచనిస్తుండేటప్పుడు చాలా ఇన్సల్ట్ చేశాడంట, ఏదేదో ఏదేదో చెబుతున్నాడు, అపశబ్దాలు చెబుతున్నాడు. ఆ బుద్ధుడు చక్కగా స్మైల్ చేస్తున్నాడంట. అప్పుడు ఒకతను శిష్యుడు ఆ బుద్ధుడితో అడిగాడంట, ఇంత మిమ్మల్ని నింద చేస్తున్నాడు, నిందిస్తున్నాడు, మీరు చక్కగా నవ్వుతున్నారేమిటన్నారు. ఆ బుద్ధుడు ఏం చేశాడంటే, ఆయన చెప్పాడు, మీకు గనక ఎవరో ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఒక గిఫ్ట్ ఉపహారం, ఉపహారం అంటారా ఏమంటారు గిఫ్ట్ అంటే, ఇచ్చారనుకోండి, గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది మీరు స్వీకరించలేదు, ఆ గిఫ్ట్ ఎవరిది అవుతుంది? ఇచ్చిన వాడికి అవుతుంది, ఇచ్చిన వాడికి అవుతుంది, అదే కదా. అందుకని ఇప్పుడు మనకి అటువంటి ఆధ్యాత్మిక బలం లేకపోయినా, ఈ సహించటానికి అంత ఆధ్యాత్మిక బలం లేకపోయినా కూడా సహించవచ్చు. ఇది ప్రాక్టికల్. కొంతమంది అంటారు ఇది చాలా అడ్వాన్స్ డివోటీస్ ప్రాక్టికల్, మనకు కాదండి ఈ పెద్ద ఇది. దీన్ని హిందీలో భాన అంటారు, తెలుగులో అంటారు భాన అని, ఒక నెవ, నెవ అంటారా, నెపం, ఒక నెపం, మన భక్తులకు ఒక నెపం. ప్రభుజీ మీకు అంత అవుతుందండి, మీరు అడ్వాన్స్ ఇవ్వటే, నేను అడ్వాన్స్ కాదు, ఇది ఒక నెపం. భక్తి సరిగ్గా చేయకపోవటానికి ఒక నెపం ఏమిటంటే, మీరు అడ్వాన్స్, నేను అడ్వాన్స్ కాదు, ఇది మంచి నెపం. అయినా ఈ ఎటువంటి నెపాలు, ఎటువంటి బాణాలు ఇక్కడ పనికిరావు భక్తిలో. నో ఎక్స్క్యూజ్ ఇన్ డివోషన్, నో ఎక్స్క్యూజ్ ఇన్ నాట్ టాలరేటింగ్, ఈవెన్ దో యు ఆర్ నాట్ అడ్వాన్స్డ్. మనం అంత అడ్వాన్స్డ్ అవ్వకపోయినా కూడా, అంత మన భక్తిలో ప్రగతి చెందినా చెందకపోయినా, ఈ నేను సహించలేను దానికి ఎటువంటి నెపము లేదు, నో ఎక్స్క్యూజెస్, అందరూ చేయగలరు, చేయవలసిందే చేయగలరు కూడా. మనం ఏది చేయవలసిందో చెప్పుకుంటున్నాం, చేయవలసింది చెప్పుకున్న తర్వాత కూడా చేయగలము అనే అటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మనం చేయగలం, టాలరేట్ చేయగలం, అందరూ చేయగలరండి,
ఏం కావాలంటే మనం కొంచెం బుద్ధి కావాలంతే, లిటిల్ బిట్ ఇంటెలిజెన్స్. అందుకని ఇక్కడ ఏమన్నా అంటే బై ఇంటెలిజెన్స్ ఆత్మానాం ఆత్మం ఉద్ధరేత్. ఆ బుద్ధి ఉండాలి. ఆ బుద్ధితో మనం ఏమనుకోవాలి, ఎన్నెన్నో మాటలు చెప్పుకోవచ్చు దీని గురించి, ఒక్కొక్క లైన్ గురించి ఎన్నెన్నో మాటలు చెప్పుకోవచ్చు. కానీ ఇంకొకటి ఏమిటి, ముందు చెప్తున్నప్పుడు ఇంకో ప్రలబ్ధో అన్నాడు. ప్రలబ్ధో అత తాడిత, తాడిత అంటే ఎవరో నిన్ను తిట్టారు, చేస్టైజ్మెంట్ అన్నారు. ఆ చేస్టైజ్మెంట్ అన్నప్పుడు ఏమనుకోవాలి మనం, ఆ గురువు గారు నన్ను తిట్టారే, నన్ను చేస్టైజ్ చేశారు, దేనికి, నా యొక్క మంచి కోసమే, నా యొక్క మంచి కోసమే అని అనుకోవాలి. దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఇంకో చోట ఒక మంచి మాట చెప్పారు, ఏమిటిది, మిమ్మల్ని మీద ఎవరో ఉమ్మారనుకోండి, అయినా మీరు ఏమనుకోకూడదు. ఒక మహారాష్ట్రలో ఒక నేను అనుకుంటాను ఈ సంత్ జ్ఞానేశ్వర్ అనుకుంటా, ఇంకెవరో అనుకుంటారు, ఆయన గురించి ఒక మంచి మాట చెప్పారు. ఆయన స్నానం చేసి, నదిలో స్నానం చేసి బయటకు వస్తుంటే ఎవరో ఆయన మీద ఉమ్మారంట. మళ్ళీ వెళ్ళి స్నానం చేశాడు, బయటకు వచ్చి మళ్ళీ వాపసు ఉమ్మారంట. మళ్ళీ అట్లా ఎన్నోసార్లు ఉమ్మిన తర్వాత అతను అడిగాడంటే, నేను మిమ్మల్ని ఇన్నిసార్లు ఉమ్ముతున్నాను, ఏం ఒక్క మాట కూడా నన్ను చెప్పట్లేదే, ఏమిటి దీనిలో రహస్యం అంటే, అది కాకుండా ఎంతో ఆనందపడుతున్నారు మీరు అంటే, నాయన నీ వల్ల నేను ఈ తీర్థంలో ఎన్నిసార్లు స్నానం చేయడానికి అవకాశం దొరికింది చూడండి అన్నాడు. మీరు కనుక ఉమ్మబోతే ఒకేసారి స్నానం చేసేవాడిని, మీరు కనుక ఉన్నారు కదా, దానివల్ల నేను ఎన్నో మాటలు స్నానం చేశాను, ఇంకోసారి ఉమ్మండి అన్నా. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరో ఏది చేశారో ఏదో అయింది, దానివల్ల మనం ప్రభావితం అవ్వకూడదు. ఈ ప్రపంచం చెడుగా ఉంది, చెడు వాళ్ళు ఉన్నారు, అది ఒక నెపం కాదు మనం కూడా చెడు అవ్వటానికి. దేర్ ఇస్ నో జస్ట్ బికాజ్ ద వరల్డ్ ఈజ్ బ్యాడ్ దట్ డజంట్ మీక్ యూ షుడ్ బికమ్ బ్యాడ్. ఇది ప్రహ్లాద్ మహారాజ్ ఎంత సైజ్. కొంతమంది బ్రహ్మచారి జీవితం వాళ్ళంటారు, నాన్నగారా, కొంతమంది యూత్ ఫామ్కి అంత పిల్లలు వస్తూ ఉంటారు కదా మా ప్రోగ్రామ్కి అని అంటారు, ఎట్లా మీ నాన్నగారు ఎట్లా ఉన్నారంటే, మా నాన్నగారు ఆ హిరణ్య కశిపు అంటారు. అచ్చా నువ్వు ప్రహ్లాదుడు, ఆయన హిరణ్య కశిపు, మనం ప్రహ్లాదులాగా ఆయన. చూడండి ఎన్నో ఈ దొడ్డు శ్లోకాలు ఉన్నాయి, వీరు చూడొచ్చు. ఏ భక్తులైనా తీసుకొని చూడండి, మనం అంటాం కదా, నేను ఒక ఈ శ్లోకం చూస్తాను కదా, హరే కృష్ణ మహామంత్రం జపించండి సుఖంగా ఉండండి, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ అంటాం, ఇది ఒక శ్లోగను. ఇంకొకటి ఏమిటి మనం ఉంటాం, ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించండి, ప్రశాంతంగా ఉండండి, శాంతితో ఉండండి, మీ దుఃఖాలన్నీ ఉండవు, సుఖాలుగా సుఖంగా జీవించండి అంటాం కదా. ఇది ఇంతకంటే పెద్ద అబద్ధం ఉందండి. మీరు భాగవతం ప్రమాణం దీనికి. మీరు ఒక్క భక్తుడి గురించి చెప్పండి భాగవతంలో, ఏ శాస్త్రంలో అయినా, జీవితం చాలా హాయిగా సుఖంగా భజన చేసిన వాళ్ళు ఒక్క మనిషి గురించి చెప్పండి. ఒక్క ఆచార్యుల గురించి చెప్పండి చాలా హాయిగా భజన చేసుకున్నారని. కొంతమంది గృహస్థులు చెబుతారు, రౌజీ వృందావన్ జానా హే శాంతి సే భజన్ కర్నా హే. నేను నవ్వుకుంటూ మాట్లాడతా, ఏక్ భక్త్ ఏసా దిఖావు, ఒక భక్తుడిని చూపించు, చాలా హాయిగా భజన చేసిన భక్తుడిని చూపించు. హాయిగా భజన ఎక్కడ జరగదండి, ఆ కష్టాల్లోనే భజన చేయగలం. అందుకని ఈ కష్టాలు మనకి భజన చేయడానికి అది ఒక రకమైన మంచి వాతావరణమే. కష్టాలు లేకపోతే, ఇటువంటి పరిస్థితులు కనుక మనం లేకపోతే, అవమానం లేకపోతే, ఎవరైతే మనం ఎన్నెన్నో పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో కనుక మనం లేకపోతే ఆ భజన్ జరగదు. అందుకని పాండవులు చూడండి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ధ్రువరాజు ఎన్ని కష్టాలు పడ్డాడు, ప్రేయోతుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. మీరు చూస్తే ప్రతి ఒక్క పేజీలో భాగవతంలో ప్రతి ఒక్క భక్తుడు కష్టాల్లోనే భజన చేశాడు, కానీ సుఖంలో భజన చేయలా. అందుకని చాలా హాయిగా భజన చేద్దాము అనేది ఎప్పుడు పనికిరా, ఎప్పుడు రాదండి.
ఇది మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. ఇది దీని గురించి ఎన్నో మాటలు చెప్పచ్చు, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క లీల. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, అంటే అసూయో అసూయితో అన్నారు. మిమ్మల్ని ఎవరో ఎన్వియస్ గా ఉన్నారు మీతో. రామానుజాచార్యులు స్టోరీ మీకు అందరికీ తెలుసు. అది శ్రీరంగంలో ఒక హెడ్ పూజారి ఏం చేశాడు, రామానుజాచార్యుని చంపేయాలనే భావనతో ఆయన ఆవిడ చెప్పాడంట, నువ్వు విషం వండి పెట్టమని చెప్పాడంట. రామానుజాచార్యులు ఏమనుకున్నారు, భగవంతుడితో ప్రార్థించారంట. ఏమిటి, ఆయన నన్ను ఇంత అసూయ పడుతున్నాడే, నన్ను చూసి నాలో ఏమి దోషం ఉంది, అది ఆ దోషాన్ని నా హృదయం నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడంట. అది చూడండి, ఏదో ఎన్నో చెప్పచ్చు, ఒక విషయం కాదు. మీరు ఒక ఆచార్యులు ఒక 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 భక్తుడి యొక్క జీవితం చూసుకుంటే ఇవన్నీ కలుస్తాయి. ఎట్లా చూసుకోవాలి, చూసుకోవాలి ఎట్లా కలుస్తున్నాయో మనకు రీసెర్చ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆఫ్ రీసెర్చ్. అందుకని సహిష్ణుత అనేది మన జీవితంలో ఉంచుకోవాలి. దాంతోపాటు మనం ఉంచుకోగలం, ఉంచుకోవాలనే కాదు, ఎవ్రీబడీ హ్యాస్ ద కెపాసిటీ. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఉద్ధవుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు భగవంతుణ్ణి. అడుగుతాడు, ఇటువంటి గుణాలు పెద్ద భక్తుల్లో ఉంటాయి, ఈ గుణాన్ని, ఈ సహిష్ణుత అనే ఆ గుణాన్ని నేను ఎట్లా ఆర్జించగలను, ఈ సహిష్ణుత అనే గుణాన్ని నేను తెచ్చుకోవాలంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, దానికోసం రాబోయే అధ్యాయంలో భగవంతుడు ఒక అద్భుతమైన స్టోరీ చెబుతాడు. అవంతి బ్రాహ్మణు యొక్క స్టోరీ చెబుతాడు. ఆ స్టోరీ చెబుతూ చెబుతూ అవంతి బ్రాహ్మణు పాడిన ఒక గీత, ఒక పాటని పాడతాడు. ఏదది, దాన్ని భిక్షు గీత అన్నారు, అంటే సన్యాసులు పాడే గీత అది, సన్యాసులు పాడే గీత. ధన్యవాదాలు. అక్కడ అవంతి బ్రాహ్మణుడు పాడినలో పరాత్మనిష్ట నిశైవ ఏవా అన్నాడు, తమో ముకుందాంగ్రి నిశైవ ఏవా, అహం దురంతపారం అన్నాడు. ఈ దురంతపారం, చాలా కష్టమైన సంసారాన్ని నేను దాటి వెళ్ళాలి అనే ఒక డిటర్మినేషన్, ఆ డిటర్మినేషన్ ఉందే, ఉత్సాహ నిశ్చయాత్ ధైర్యాత్, ఈ నిశ్చయత. నిన్న దాని నిశ్చయత గురించి మాట్లాడాను. ఎవరైతే నిశ్చయంగా ఉంటారో, కాన్ఫిడెంట్గా ఉంటారు. అందుకని భక్తిలో మన దైన్యత ఉన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏమిటి, నేను చెయ్యగలను అనే ఆ సంకల్పం తీసుకున్నంత మాత్రంతో భగవంతుడు మనకు శక్తి ఇస్తాడు. అందుకని ఏ పని చేసినా సంకల్పం తీసుకోవాలి. ఆ సంకల్పం అంటే ఏంటి, నేను చెయ్యగలను అనే ఆ సంకల్పం తీసుకుంటే ఆ భగవంతుడు చెబుతాడు, ఆ నీకు శక్తి ఇస్తా అన్నాడు. అదే టాలరెన్స్ కూడా, ఇది శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ సంకల్పంలో వస్తుంది అన్నాడు. ఇది మన ముఖ్యమైన విషయం. దీని గురించి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు, కానీ మనకి సమయం లేదు. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి, ఏమైనా కామెంట్స్? ప్రభు గారు ఉన్నారు.
హరే కృష్ణ ప్రభు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ వాంట్ టు సే దిస్, సచ్ ఎ బ్యూటిఫుల్ క్లాస్, సో నైస్లీ ఎంఫసైజ్డ్ ఆన్ దిస్ ఫలనస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. So can you give some practical tips? You gave 2-3 tips, wonderful tips actually. How we can develop this quality of tolerance? As Bhagavatam says, the first quality is titikshva. Titikshva karunika. You know, how we can, even Mahaprabhu says the same thing. What are the tips you can help us to develop this tolerance?
Kone tips. Prabhupada arutana, kone tips. A tips, a Bhagavantude istadu. Krishna himself gives the tips in the next chapter. The tip is, the first thing is, Aham Tarishyami Durantaparam. Bhikshu Gita, that verse which Chaitanya Mahaprabhu always chanted after he took sannyas. అందుకని ఇది సన్యాస్ పుచ్చుకున్న తర్వాత చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని పునరావృత్తి చేసేవాళ్ళు, ఆవృత్తి చేసేవాళ్ళు. ప్రాత్మనిష్ట దురంతపారం తమో ముకుందాంగ్రి నిశైవ ఏవా అన్నాడు. The first tip is to take a sankalpa. Aham tarishyami. I will do it. That is why whenever you start any yajna or even chanting or any activity, the first thing which is done is called sankalpa. I will do. Sankalpa means I will do. So when you take the sankalpa that I will do, I will be a devotee, I will chant, at that time Krishna empowers us. The meaning of sankalpa is when I say I will do in a surrendered mood, Krishna empowers. A living entity, a jiva, has no strength at all. It is only Krishna who gives the strength. The first thing, how to get the strength, that is by sankalpa. For example, when we are chanting Hare Krishna Mahamantra, morning every day. When we sit, we are supposed to take a sankalpa. I am going to do this many rounds sitting at one place or in this hall only, nowhere else. When we do that sankalpa, then Krishna empowers. The first and the foremost thing. Of course, when you do the sankalpa, that doesn't mean that you are not dependent on Krishna. There is dependence on Krishna also, at the same time, sankalpa. First is determination. And determination, and the second one is dependence. Dependence on Krishna. I myself has no strength. Naaku etuvanti samarthyam ledu. Aina. Na vinuka. Na acharulunnaru. Bhagavantunnadu. Ane oka confidence. That is called dependence. The first one is determination. At the same time, dependence. These are the two most important things in developing tolerance. Because without tolerance, you cannot accomplish anything. The first is determination and dependence. And these two are actually interdependent. You cannot be determined without being dependent. And you cannot be dependent without being determined. So these are the two very most important qualities as described by the Avanti Brahmana in the Bhikshu Gita, which comes in this 23rd chapter. This is the 22nd chapter. This 23rd chapter is a very important chapter where Bhikshu Gita is being spoken by this Avanti Brahmana, where he talks about these particular words. Paratmanishtha durantaparam tamo mukundangri nishaiva eva. What is the first line of it? I'm just missing the first line. You are going to gurtu na first line. Idi kuda memorize cheskovalsina line. Idi gurtu pettukune line idi. Just 1 minute. 23rd chapter. Bhikshu Gita. Dini Bhikshu Gita anta. Chaitanya Mahaprabhu again and again chanted. This is mantra for sannyas. Just missing the first word. Okay, anyhow. Gunanvai. Anta. 1 minute. Deham no matram. I'm not able to find that number.
Etan saastaya paratmanishta adhyasitam purvatame maharshibir aham tarishyami durantaparam tamo mukundangrini shaiva eva.
Ante 57th shlokam, 57th verse of the 23rd chapter, 11th canto, very important verse. Chaitanya Mahaprabhu chanted this verse, constantly went on chanting this verse after he took sannyas and is walking towards Vrindavan. He says, Etamsa astaya paratmanishtham. Paratma, bhagavantunlo anishtha. Pettukuntu. Adhyasitam purvatare maharshivir. Dependence. Ante, adhyasitam. Yetuagote purvatamair. Purvaja acharlu bhaktulu etla chesaro. Ade vidanga nenu chastanu. Aham tarishyami nenu. Tarishyami ante, crossover. Duranta param. అతి దుష్కరమైన భవసాగరాన్ని ఎట్లా నేను తరిస్తాను అంటే భగవంతుని సేవ చేస్తూ తమో ముకుందాంగ్రి నిశైవయేవా. ముకుందాంగ్రి భగవంతుని యొక్క ఆంగ్రి, భగవంతుని యొక్క పాదకమలాన్ని చరణకమలాన్ని శరణ వేడుతూ నేను సేవ చేస్తూ తరిస్తాను. సో ఇన్ దిస్ వర్స్ ఎసెన్షియలీ 2 points ఆర్ స్పోకన్. 1 ఇస్ సంకల్ప డిటర్మినేషన్ అహం తరిష్యామి. 2 adhyasitam purvatamair, as being told by the previous acharyas, that is dependence. So we should be confident and determined at the same time. I think we are over time. Thank you very much. Hare Krishna.
గ్రంథరాశ్రీమద్ భాగవతం కీ జయ, శిల ప్రభుపాద్ కీ జయ్.